సత్సంగంలో టైం ముఖ్యం కాదు, సత్సాంగత్యం ముఖ్యం.
ఖచ్చితంగా ఇప్పుడు ఆయన సత్సాంగత్యం యొక్క మహిమ చెప్పబోతున్నారు. చాలా ఏకాగ్రతతో ఆయన్ని మనం అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తరఫున నేను, మీరు గడియారం చూసుకోవద్దు, మీరు కూడా గడియారాలు చూసుకోకండి. మొదటి చెత్త దాన్ని వదిలేయండి. వదిలేశాక ఆ లభించేటటువంటి ఆ అద్భుతమైనటువంటి దేహమే దేవాలయంగా మారిపోతున్న ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోకండి. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, తుంగభద్ర అన్నా శివకేశవులే. మీరు కాస్త పురాణాలు చూస్తే తుంగభద్ర అనే రెండు నదులు కలిస్తే వచ్చేది శివకేశమే. రామాయణంలో దాన్ని పంపానది అంటారు. ఆ పంపానది ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడి నుంచి మీరు వింటున్నారో అక్కడి నుంచి వచ్చింది. కనుక ఆ శివకేశవుల యొక్క సమర్పణ మీకు అర్థమైపోతే సహజంగా బ్రహ్మ సృష్టి ఆటోమేటిక్ గా జరుగుతుంది. బ్రహ్మకేం చెప్పక్కర్లే, మనం ఏం చేయాలో. జై గురుదేవ్. గడియారం పక్కన పడింది.
ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా, బడిలో చెప్పినా, గుడిలో చెప్పినా, మీటింగ్ లో చెప్పినా, నైనా మంచి సభాసం చేయండి, మీరు మంచివాడు అవుతారని. పురాణ కాలంలో చెప్పినా, కలికాలంలో చెప్పినా, మంచి సభాసం మంచి దారులకు తీసుకువెళ్తారనియే. కానీ నారద పురాణంలో ఈ కథ ఎందుకు చెప్పారో తెలియదు, కానీ మన కోసమే ఉండాలి. సత్సాంగత్యం వల్ల కలిగేటువంటి పూర్ణ ఫలం ఏమిటి, పరిపూర్ణత ఏమిటి అనేటువంటి అనుమానం నారద మహర్షికి గోచరించింది. వెంటనే తాతయ్య అన్నాడు. వెంటనే శ్రీహరి, ఏమైనా మనవడా అన్నాడు. ఏం లేదు తాతయ్య, ఒక చిన్న అనుమానం. నీకేంట్రా అనుమానం? అనుమానాలు తీర్చేవాడి నువ్వు అయిపోతివి, నీకెందుకురా వచ్చింది అనుమానం? వచ్చింది. సరే ఏమిటో నేనని. అదేం లేదు, సత్సాంగత్యం వల్ల కలిగేటువంటి పూర్తి పరిణామం ఏమిటి, ఫలితం ఏమిటి అని తెలుసుకోవాలని. ఇదేం పెద్ద పనిరా, ఇప్పుడే ఒక ఆవు పేడ లో నుంచి ఒక పురుగు పుట్టింది భ్రమరం, దాన్ని పోయి అడిగిరా చెప్తాడన్నాడు. ఇదేదో పెద్ద విషయం అనుకున్నానే తాతయ్య, ఆ చిన్న పేడలో పుట్టినటువంటి పురుగు, పేడ పురుగు సమాధానం చెప్తుందంటారా? నువ్వు వెళ్ళి అడుగునైనా అంటారనమాట. సరే వెంటనే ఇంకా తాతయ్య చెప్తే ఇంకా మనముడు పాటించాలి కదా, పైగా పాలించేటువంటి గురువు సదాసర్వకాలం తన నోట శబ్దంగా నారాయణుడుగా వినిపించుకునేటువంటి ఆ తత్వం చెప్పిన తర్వాత మానుతుందా? వెంటనే ఆ పేడలో పుట్టినటువంటి ఆ తెల్లటి పురుగు దగ్గరికి వెళ్లి భ్రమరమా భ్రమరమా అన్నాడన్నమాట నారద మహర్షి ఇట వంగి. అప్పుడు ఆ పేడలో ఉండేటువంటి పురుగు అలా తలపైకెత్తి చూసింది, ఏమీ అన్నట్టుగా. మాట్లాడలేదు కదా పురుగు. సత్సాంగత్యం వల్ల కలిగేటువంటి పూర్తి ఫలితం పరిణామం ఏమిటి అనేసి అడిగాడు. రెండుసార్లు ఇట్ట ఆడింది, దెబ్బకం చచ్చిపోయిందండి ఆ పురుగు. ఈయనకు మనసు క్లేశపడిపోయింది. నాతో మాట్లాడుతూ ఒక జీవకోటిలో ఒక కోటి చచ్చిపోవడం ఏమిటి అని అన్నమాట. సరే వెంటనే మళ్ళీ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా సమాధానం దొరికిందా అని. లేదు ప్రభు, ఆ పురుగు చచ్చిపోయింది అన్నాడు. అరే రే, చచ్చిపోయిందా? సరే, ఆ గోపురములో ఒక పావురం ఇప్పుడే గుడ్డు నుంచి పేలి పావురమైంది, ఆ పావురాన్ని వెళ్లి అడుగు అంటాడు. ఇక లోపల లోపల భయం. అయినా మాట తప్పదు కదా, నేరుగా గోపురం పైకెక్కాడు. పావురమా పావురమా, బక్ 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 బక్, అదంత కదా పావురం శబ్దం. అలా రెక్కలు ఆడ్చుకుంటూ సౌండ్ ఇచ్చింది. సత్సాంగత్యం వల్ల కలిగేటువంటి పూర్తి పరిణామం ఏమిటి అని అడిగాడో లేదో, అలా రెక్కల్ని రెండుసార్లు కొట్టుకుని పటక్కని ఆ గోపురం నుంచి పడి చచ్చి కింద పడిపోయింది. ఈయన అయిపోయినాడు. రెండు జీవరాశులు పోయినాయి. ఇంకా నా అనుమానం తీరకపోయినా పర్వాలేదు, కాని శ్రీమన్ నారాయణ దగ్గర వెళ్లడం గాని మూడో ప్రాణానికి నేను ముప్పు పెట్టడం గాని చెయ్యను అనుకున్నాడు. ఈ లోపల నారదా అని ఒక సౌండ్ వినిపించింది ఈయన చెవిలో. ఏమైంది అన్నాడు. నీవేమి లేదు మహాప్రభు, రెండు ప్రాణులు నా మూలాన పోయాయి. నీ మూలాన పోడేంట్రా, నీకు ఇంతవరకు నీ సంశయ నివృత్తి అయిందా లేదా? సంశయ నివృత్తి కాలేదు కానీ రెండు ప్రాణాలు మాత్రం పోయినాయి. సరే, సంశయం నివృత్తి కాకపోతే మనసు క్యాన్సర్ లాగా అలా తినేస్తాదిరా నాయనా, ముందు ఆ సంశయాన్ని నివారించుకో. ఏం చేయమంటారు గురువే అన్నారు. ఇప్పుడే ఒక బ్రాహ్మడి ఇంట్లో ఒక ఆవు ఒక దూడను ప్రసవించింది. అయ్యో దోహత్యా అన్నాడు. నీవు చేసేదేమీ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడేవి, నువ్వు కనుక్కోరా అంటాడు. వెంటే బ్రాహ్మడి ఇంట్లో ఒక జెర్సీ ఆవు కర్రావు అనమాట, తెల్లావది, దాని కడుపులో ఒక కర్రావు పుట్టింది. దానికి ఆయన సంతోషపడిపోయాడు, ఇది మా ఇంట్లో వచ్చి పుట్టింది కదా అని. ఈయన మగర్జీ వచ్చాడు. మగర్జీ రాగానే ఏం మహాప్రభు అన్నాడు, ఏమి లేదు ఆ దూడతో చూడాలని వచ్చిన. రైట్ రైట్ అన్నాడు. వెంటనే ఈయన లోపల భయం, ఈ బ్రాహ్మడు ఏదైనా ఈ దూడగిడ పోయిందంటే నన్ను వేసుకుంటాడేమో అని భయం ఉన్నా కూడా ఏ దూడ అన్నాడు. మానింది. సత్సాంగత్యం వల్ల కలిగేటువంటి పూర్తి పరిణామం, డౌన్ అయిపోతున్నాడు, బ్యాటరీ వీక్, భయం లోపల ఇది ఏమైపోతుందా అని. అన్నది అన్నట్టుగానే జరిగింది. పరిణామం ఏమిటి అని జరిగిందో లేదో, పడుకున్న దూడ లేచింది, తోకనట్టు ముదిరింది, అంటూ పడిపి చచ్చిపోయింది. ఎక్కడ ఈ బ్రాహ్మడు ఎత్తుకుంటాడు బెత్తం అనేసి అక్కడి నుంచి పలాయనమైపోయినాడు నారదుడు. ఇంతకు ముందు అయితే భ్రమరం, తర్వాత అయితే పక్షి, ఇప్పుడు గోహత్య. ఇది కూడా నా నింద పడిపోయింది. ఎందుకు నాకు ఈ అనుమానం కలగవలే? నేనెందుకు తాతయ్యని అడగవలే? ఆయన ఎందుకు నాకు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వవలే అంటూ ఇలా ఆలోచనలో పడిపోయాడు. నారద అన్నాడన్నమాట, అయ్యోహో నేను ఎక్కడ ఉన్నాయి, తాతకి తెలిసిపోతుంది, ఏం చేయాలా? కనుక్కున్నావా? ఇంకా లేదు. సరే, ఇప్పుడే ఒక రాకుమారుడు పుట్టాడు, వాడు పోయి అడుగు, అయ్యా నరహత్య నా వల్ల కాదు, వెళ్ళి 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 అన్నాడు. అంతే అనమాట, లేక లేక ఒక సంతానం పుట్టింది ఆ రాజుగారికి. ఊరంతా పందిరి వేసి బాజా భజంద్రీలతో సంబరం చేసుకుంటున్నారు. ఈయనకు వణుకు పుట్టేసింది, తంబురత సగా ఉరికిపోతున్నాడు. వెంటనే గుమ్మం దగ్గరికి వచ్చేటప్పుడు నారద మహర్షి లేనేటప్పటికీ సప్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఎందుకంటే త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని, ఆయన అడుగు పెట్టంగానే ఆ ప్రదేశమంతా సస్యశ్యామలం అయిపోతుంది కదా. అలాంటి మహర్షి తన రాజగుమ్మం దగ్గరకు వచ్చినారనేటప్పటికీ రాజుగారే స్వయాన వచ్చి స్వాగతం పలికి కాళ్ళ కడిగినారు. ఇప్పుడే పుట్టాడు, వాడికి జాతకాలు చేయాలా, మీరే వచ్చినారు, నామకరణం కూడా మీరే చేయాలా? ఇదేమిట్రా బాబు, వీడేమో నామకరణం చేయాలి అంటున్నాడు, నా దృష్టి సోకిందంటే వీడు కాస్త కుటుకమంటాడు. నేనైపోయినాను ఈ రోజు ఈ రాజదండనకు, తప్పించుకోలేను అనుకుని మీ పిల్లవాడితో ఏకాంతంలో కాసేపు చూడాలన్నాడు. మహాప్రసాదం, మీ చూపు సోకడం, వాడు జన్మ తరించిపోవడం కావాలి అనుకున్నారనమాట. ఇది లోపల లోపల వీడికి భయం, జన్మ తరిస్తాదో జన్మ లేకుండా పోతాదో అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, ఏకాంతములో అన్నారు, అందరూ బయట ఆగిపోయారు. ఉయ్యాల్లో బాబు కూర్చున్నాడు. పాపడు పాపడు రాకుమారా రాకుమారా అన్నాడు. ఈ పడుకున్న పిల్లవాడు తల ఎత్తి పైకి లేచాడు, చూశాడు. ఏమి లేదు నైనా, సత్సాంగత్యం వల్ల కలిగినటువంటి పూర్తి పరిణామం ఏమిటి, నువ్వైనా చెప్పురా బాబు అన్నాడనమాట. అలా అంటూ ఉండగానే ఆ తల పైకెట్టిన పిల్లవాడికి రక్కలు వచ్చినాయి, గంధర్వుడైపోయాడు. అలా అంటూ ఆయన అంటున్నాడు, అలా ఎగురుతూ, మహాపాతకములన్నీ చేసి నివృత్తి లేని ఒక జీవితాన్ని పొంది పేడలో పొరుగై పుట్టినాను, మహానుభావులైనటువంటి మీ సాంగత్యం వల్ల ఆ జన్మరాహిత్యం కలిగి గోపురములో పావురమై జన్మించినాను, నా పూర్వజన్మ సుకృతమా అంటూ అక్కడ కూడా తమరే నాకు దర్శనమిచ్చి ఆ జన్మను కడదేర్చి బ్రాహ్ముడింట్లో ఆవుగా పుట్టించారు. అక్కడి నుంచి కూడా మీ యొక్క సాంగత్యం వల్ల ఆ జన్మయు తొలగి ఈ రాజకుమారుడుగా పుట్టాను, ఇక్కడ కూడా నా అదృష్టం పండి మీ యొక్క సాంగత్యంతో ఇప్పుడు నేను గంధర్వుడ ఎగిరిపోతున్నాను, ఇదండి సత్సాంగత్యం వల్ల పూర్తి పరిణామం అన్నారు. ఆ లోపల రాజుగారు అందరూ వచ్చాడు. ఆహా, ఇంతటి విశేష ఫలాన్ని ప్రసాదిస్తుందా మంచివాళ్ల సవాసము. ఇది కథా కథనం కాదండి, నారద పురాణములో విశేషంగా చెప్పబడినటువంటి ఒక కథ అన్నమాట. అంటే అందుకే అన్నమాట, ఆదిశంకరుల వారు అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి సత్సాంగత్యం ఈరోజు మనమందరం చేస్తున్నాం. ఈ సత్సాంగత్యం వలన బాహ్యంగా మనం స్వాముల వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని వెళ్ళినా, మానసికంగా సత్ చిత్ ఆనందం అనేటువంటి దాన్ని అన్నిటినీ తీసుకువెళ్ళాలి. ఎలాగో ఇవన్నీ అయిందంటే పందిరి పీకేస్తే ఇక్కడంతా చెత్తపడుతుంది కాబట్టి దీంతో పాటు మనలో ఉండేటువంటి కల్మషం అనేటువంటి చెత్తను కూడా ఇక్కడే పారబోలేసి వెళ్ళిపోతాం. రేపు ఈ స్థలం నివృత్తి అయిపోయింది, ఎందుకంటే యజ్ఞం జరిగిన చోట మహాప్రస్థానం అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి చెత్త కుట్టలతో పాటు మన దగ్గర మనం పారేసి వెళ్ళినటువంటి ఈ అజ్ఞానము, ఈ అక్కర్లేని వాటిని కూడా వాళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంతటి విశేషత సందరించుకున్న ఈ గాయత్రి మహాయజ్ఞము తప్పనిసరిగా లోక కళ్యాణం చేకూరుస్తుంది అనేటువంటి దాంట్లో ఎవరికి ఎటువంటి తేడా అభిప్రాయాలు ఉండదండి. అనేక విధములైనటువంటి పుష్పాలు అనేక విధములైనటువంటి తోటలో పూస్తాయి. మళ్ళీ గన్నేరు అనేక చామంతి ఒకటేంటి రంగురంగుల పూలు, ఇదే ఒకే విధమైనటువంటి ఒకే భూమిలో ఒకే రకమైన మన్నులో పూసేటువంటి పూలలో ఎన్ని రంగులు చూశారా? ఆ పూలన్నీ కూడా ఇంకొక తోటలోకి వెళ్లి వాసన ఇవ్వదండి. ఆ తోటలోనే పూస్తుంది, ఆ తోటలోనే వాసన ఇస్తుంది, అక్కడే వాడి రాలిపోతాయి. కానీ అరటి నార ఉంది చూసినారా? ఈ పూలన్నిటినీ జత కలిపి ఒక కదంబ హారం చేసి ఆ భగవంతుడికి మెడలు వేసి ఆనందపడతాడండి. అలాంటి అరటి నార వంటి వారు ఈ గురుదేవులు. ఇన్ని పూలను ఒక చోట నుంచి కోసుకొచ్చి ఒక కదంబ హారము చేసి ఇలాంటి ఒక మహాయజ్ఞం ద్వారా లోక కళ్యాణం చేకూర్చవలయను అనేటువంటి సత్సంకల్పం వారిలో రావడమే మహాపెద్ద విశేషత. అంతకన్నా ఒక మెట్లెక్కి చెప్పమంటారా? ఈ పూలన్నీ కూడా సాయంకాల సమయం అవ్వడంతోనే వాడిపోతాది, తన వాసనను కూలిపోతాది. కానీ ఆ పూల యొక్క సువాసనను ఎక్కించుకునిందే అరటినార. అది కాలకాలానికి ఆ వాసనను పోగొట్టుకోదండి. అలాగే వీరు ఇంకా ఇలాంటి ఎన్ని యజ్ఞ యాగాదులు చేసి ఈ లోకాన్ని ఉద్ధరింప చేయుటకు అవసరం ఆవిర్భవించినారో ఆ పరమాత్మని కెరుక. విశిష్టత అనేటువంటిది వారి వారు చేసేటువంటి సత్కృషి మూలాన లభ్యమవుతుంది. ప్రసాదం అనేటువంటిది పూజ చేసిన పిమ్మట వండిన సాదమును పరమాత్మ ముంగిట పెట్టగా అందులో ఉండే కల్మషాన్ని తీసుకొని సాదాన్ని ప్రసాదంగా ఎలా భక్తులకు భగవంతుడు అందిస్తాడో అదేవిధంగా కొంతమంది మహనీయులు ఇలాంటి మన అందరికీ కూడా విశిష్టత చేకూర్చాలని మనం ఇక్కడ వచ్చి ఒక పందిరి కింద కూర్చున్నాం. ఎండ పడనివ్వకుండా పైన ఒక తడికి వేశారు. కానీ ఒక 20వ తారీఖు ముందు వెళ్లి చూస్తాం ఈ ప్రదేశాన్ని ఇలా చేయడానికి ఎన్ని పర్యాయములు వారు ఇక్కడికి వచ్చి ఉంటారు, ఎంత ఎండ తన మీద పోసుకొని ఉంటారు, ఎంతమందిని సంప్రదించి ఉంటారు, ఎంతమందితో ఈ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఉంటారు. ఒక్క నిమిషం ఆలోచించి చూస్తామా? అప్పుడు తెలియని వస్తాది ఇలాంటి ఒక కార్యక్రమానికి మహానుభావులు పాడినటువంటి కష్టములు. మరి ఎందుకు వారు ఇలా పడ్డారు? కనీసం కొంతమందికైనా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలగజేసి తన్మూలాన అటు పరమాత్మకు చేరువై జీవిత సార్థకత చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఇందులో ఉంది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. ఆడవాళ్ళందరూ ఉన్నారు, వంట చేస్తారు ప్రతి వారు ఇంట్లో, అలాగే డైనింగ్ టేబుల్లో తీసుకొచ్చి వడ్డించారండి. మధ్యలో ఒక చిన్న పని ఉంది చెప్తే మీకే అర్థమవుతుంది. పులుసంతా అయిన తర్వాత ఒక చుక్క వేసుకుని ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, మీకు అది సాటిస్ఫై అయితేనే దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి భర్తకు కానీ మామగారికి కానీ అబ్బాయికి కానీ కోడలు కానీ వడ్డిస్తారు. ఉప్పు చాలకుండా కారం ఎక్కువ ఉండేదాన్ని తీసుకొచ్చి వడ్డిస్తారా? వడ్డించరే. అలాగే తాను ఉద్ధరిస్తూ ఇంతమందిని ఉద్ధరింపజేసేటువంటి ప్రక్రియే ఈ గాయత్రి మహాయజ్ఞం. ఇక్కడ పాల్గొన్న వారిది ఒక పుణ్యదంతైతే ఈ వార్తలు నెత్తుమై వాళ్ళకి చెప్తారు చూడండి, వాళ్ళు పొందేటువంటి అనుభూతి మరింత అండి. ఇలా ఒక దీపం నుంచి ఒక దీపం గాలిలో సువాసన అన్నట్టుగా ఈ గాయత్రి మహాయజ్ఞం యొక్క విశిష్టత రాష్ట్రమంతటా దేశమంతటా వ్యాపించాలని, ఇంకనూ అనేక ప్రదేశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం సర్వులకి కలగాలని ఆశిస్తున్నాము. కాలాతీతం అయిపోతున్నది, ఇంకా యజ్ఞం ఉన్నది, ఇంకా ఎన్ని అన్ని హోమాలు పొగను విజృంభిస్తుంది అన్నట్టుగా ఏ పూజ చేసినా ప్రసాదం ఉంటేనే అందరూ ఉంటాం గనుక ప్రసాదం కూడా కావాలి గనుక నన్ను బాతా కాని అంటారు. అంటే మాటలే ఆహారంగా చేసుకుని ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట ఈది ఆయన అంటాడు, అరగంట సమయం ఇస్తే 40 నిమిషాలు అయింది, మేము చూడలేదు, కెమెరా రన్ అవుతూనే ఉంది అరగంటే అక్కడ. కాబట్టి ఇంకా మనకు చెప్పుకోవడానికి ఉన్నది, ఇంకా 3 రోజులు నేను ఉంటాను. ఇలాంటి అవకాశాలు మీరు ఇచ్చినారంటే ఇలా మాట్లాడుతూ ఉంటాను, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత కార్యక్రమం ఉన్నది, ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించేటట్టుగా గురూజీ గారికి అనుమతి ప్రసాదించాలని కోరుతున్నాము. ఇంకనూ మనం కలుస్తాం, ఇంకనూ ముచ్చరించుకుంటాం, ఇంకనూ మనం కలిసి చెప్పుకుంటాం. స్వామి శాంతి.
స్వామీజీ చెప్పిన దాన్ని అక్షరాలా పాటించటమే సత్సంగతి యొక్క మహత్యం. మొట్టమొదట పూజ చేయటం కాదు, ఏం చెప్పారు ఆయన గుర్తుందా? కృతజ్ఞత చూపించుకోండి. ఇంత మహద్ అవకాశం ఇచ్చిన మీరు స్టేజ్ మీదకి రావాలి సార్. స్వామీజీ మేము నిటారుగా కూర్చోండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ సత్సంగత్యాన్ని మనకి అందజేసినటువంటి ఆ మహనీయుడికి ఏం చేసుకోగలం మనం? కృతజ్ఞత. కళ్ళు మూసుకుని ఆయన్ని మనసారా చూసి కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పండి. అదేదో ఇంగ్లీష్ వాళ్ళు థ్యాంక్స్ అన్నట్టు కాదు, అదే సత్సాంగత్యం. అది విన్నారు కదా, ఆ సత్సాంగత్యం యొక్క మహిమ కూడా తెలిసింది కదా. మీలో ఉన్నటువంటి అనేక కుసంస్కారాలు అనేక పనికిరానివన్నీ కూడా ఇక్కడ పడిపోతాయి ఈ యజ్ఞంలో. ఇంకా మిగిలింది పరిపూర్ణమైనటువంటి దేవతలలాగా మీ ఇంటికి తిరిగి వెళ్తారు. అంత మహదవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని గుర్తించగలిగేటట్టు చేసినటువంటి ఆయనకి మరేం చేయాలి? మరి అంతే, అంతకంటే మనం ఏం చేయలేము. అంచేత అందరికీ కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఇచ్చుకోండి. కళ్ళు మూసుకుని ఎత్తేయకండి, తల ఇవ్వండి.